నిన్న మనం ధ్యానించాం. సుమారుగా 32-33 వచనాల వరకు కూడా మనం మన వ్యక్తిగత ప్రశ్నల ద్వారా మాట్లాడటం జరిగింది. వ్యక్తిగత ప్రశ్నలు, మీకున్న ప్రశ్నలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. టూకీగా ఒకసారి ఏ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాము ఒకసారి నేను 5 నిమిషాల లోపే మీకు వివరించాలని ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు తను బోధకుడుగా, తన యజమానిగా, తనను తను బయలుపరుచుకున్నట్లుగా ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆయన వెంబడిస్తున్న శిష్యులు, ఆయన దాసులైన మనం ఆయనలా ఉంటే చాలని, ఆయనని మించి మనం ఉండలేమని చాలా స్పష్టంగా చెప్పబడినట్లుగా చూస్తున్నాం. దీన్నే మన యొక్క ఆత్మీయ స్థితి కంటే మనం నడిపించబడిన వారు అంతకంటే ఎక్కువ మనం నడిపించలేమన్నట్లుగా కూడా దీని నుండి అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభుని బయల్జెబూలుగా లోకంలో ఆనాటి పరిస్థితులను బట్టి బయల్జెబూలుగా ఆయన దెయ్యాలను వెళ్లగొట్టడం, వాటిని గద్దించడం ద్వారా ఫిలిప్పీల ఆరాధ్య దైవమైనట్టు, ఒకనొక ఆరాధ్య దైవమైన దైవమైనట్టు బయల్జెబూలుగా ఈయన్ని అక్కడ ఉన్న ప్రజలు వెక్కిరించినట్టుగా, లేకపోతే ఆయన పేరు పెట్టినట్లుగా కనపడుతుంది. దాన్ని బట్టి ఆయన శిష్యులను భయపడకండి అని వారిని సిద్ధపరుస్తున్నట్టుగా మాట్లాడుతూ కిందకు వచ్చి మనం చూసినట్లయితే మరుగై ఉన్నది ఏది కూడా రహస్యమైనది ఏది కూడా దాయబడి ఉండదు, అది ఎప్పటికన్నా బయటికి ఖచ్చితంగా రావాల్సిందే. చీకట్లో ఆయన చెబుతున్న మాటలు శిష్యులు వెలుగులో ప్రకటించవలసిన వారమై ఉన్నారని మాట్లాడుకోవడం జరిగింది. 7వ వచనాన్ని తీసుకొని అది పరలోక రాజ్యంగా, పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తారు అన్నట్లుగా కూడా చెప్పబడింది. అందులో భాగంగా బయల్జెబూలు అని దేవుడికి, యేసుక్రీస్తు ప్రభువుకి పెట్టబడిన అబద్ధ పేరు అది వారు వెలుగులో అర్థం చేసుకోవడానికి ఆయనే నిజమైన దేవుడు, తీర్పు దినాన రానయ్యున్న దేవాతి దేవునిగా మనం అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నదని మాట్లాడుకుందాం. అలాగే కేవలం వాళ్ళు భయపడకుండా ఉండటానికి మాత్రమే కాదు కాని వారిని ఖండితంగా మీరు భయం కలిగి ఉండండి అన్నట్లుగా కూడా, శరీరాన్ని చంపేవారికే మీరు భయపడినట్లయితే ఆత్మను శరీరాన్ని రెండింటినీ కూడా ఆర్ప కలిగిన దేవుడికి మీరు ఇంకా ఎంత భయం కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా ఆయన నొక్కి చెప్తున్నట్లుగా మనకు అర్థం చేసుకోవచ్చు. అలాగే పిచ్చుకలను, తలవెంట్రుకలను ఆయన కోట్ చేసి మాట్లాడినట్లుగా, అంటే మనిషిలోని చిన్న చిన్న లేకపోతే లోకంలోని ఎంతో చిన్న వాటి మీద, లేకపోతే చాలా అల్పమైన వాటి మీద కూడా ఆయన ధ్యాస కలిగి ఉన్నారని, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదని, అలాంటి అల్పమైన అనేకమైన వాటికంటే కూడా మీరు, అంటే మానవులు ఎంతో ప్రాముఖ్యమైన వారని, ఆయన శ్రేష్ఠులని తెలియపరుస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. 34వ వచనం నుండి కూడా మనం 34-35వ వచనాలు కూడా మనం ధ్యానం చేశాం. ఈ 34 నుండి మరి లోతుగా మనం కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి సిద్ధపడి ఉన్నామని నేను భావిస్తున్నాను. మన మధ్య మహేష్ సిఏ గారు ఉన్నారు, ఆయన్ని మన ఆహ్వానిద్దాం, మిగతా సెషన్ సార్ లీడ్ చేస్తారు. సార్ వందనాలు సార్.
శ్రీకాంత్ వందనాలు. నా వాయిస్ వస్తుందా?
సార్ క్లియర్ గా ఉంది సార్. వందనాలు.
థ్యాంక్ యూ. బైబిల్ స్టడీ టీమ్ అందరికి ఈ రెండో రోజు బైబిల్ స్టడీకి ఆహ్వానం, అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా ఆహ్వానం. మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, మీరు తప్పకుండా చాట్ బాక్స్ లో మీరు డిస్కషన్ లో పాల్గొనొచ్చు. రెండో రోజు కాబట్టి ఈ రోజుతో మనం ఈ పోర్షన్ మీద డిస్కషన్ కంప్లీట్ చేసుకోవాలి. చక్కగా రీక్యాప్ చేసిన శ్రీకాంత్ వందనాలు. మనం బైబిల్ స్టడీలోకి వెళ్దాం. ఒకసారి ఆల్రెడీ నిన్నటి దిన ముందు డిస్కస్ చేసిన విషయాలని విన్నాం, ఒకసారి వాక్య పఠనం చేద్దాం. 24-25 వచనాలు కళ్యాణ ప్రసాద్ గారు.
ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్ అమ్మా.
మత్తయి సువార్త 10:24-25 వచనాలు చదువుకుందాం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరీ నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. ప్రైజ్ గాడ్ సార్.
26-27
కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియూ బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియూ తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవులో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. ప్రైజ్ లార్డ్ సార్.
28-29 శ్రీకాంత్.
సార్ వందనాలు సార్. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడు గాని, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయని వానికి మిక్కే భయపడుడి. 29. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
30-31 ప్రసన్న.
సార్ బయలుదేరు సార్.
30-31
సార్. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు.
32-33 బుగ్గన్న.
సార్ వందనాలు సార్. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో, పరలోకముందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. వందనాలు సార్.
34-36 వరకు పిసి నరేష్.
సార్ వందనాలు సార్.
వందనాలు.
నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనిషినికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తుకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదుడు. థ్యాంక్ యూ సార్.
37-38 క్రిస్టోఫర్.
సార్ ప్రెజలర్ సార్. తండ్రి నేనును తల్లి నేనును నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారు నేను కుమార్తె నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ప్రెజలర్ సార్.
39-40 లవ్ కుమార్.
తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, దాన్ని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును.
41-42 సుశాన.
అన్నా వందనాలు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకోడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను.
ప్రార్థన చేసుకుందాం. ఒక మాట, దయచేసి మనం ఒంటరిగా ప్రార్థనలో కలవటం మంచిది కాదు. మనం విషయంలో భారం కలిగి ఉండాలి. కాబట్టి మీరు కాల్ టేకర్స్ గా ప్రతి ఒక్కరు మిగతా వారికి ఫోన్ చేస్తే మనం పొందుతున్న మేలు వాళ్ళు కూడా పొందుతారు. అదొకటి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేస్తాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, దయగలిగిన రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పిలిచిన శ్రేష్టమైన దినము 27వ తేదీ మీకు వందనాలు. ఈ దినమందు ఉదయాన్నే మీ సన్నిధిలో సంగముగా కూడి వాక్యాన్ని ధ్యానించే భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు. 2025లో మీరు చేసిన ఉపకారాలు మేలును బట్టి, ప్రత్యేకించి ఈ 2 రోజుల బైబిల్ స్టడీని బట్టి కూడా మీకు వందనాలు. ట్రైనింగ్ టీంను బట్టి మీకు వందనాలు. ప్రభా, మరి నూతన సంవత్సరంలో మేము అడుగు పెడుతూ ఉండగా జీవితంలో నూతన తీర్మానాలతో, దిద్దుబాటుతో, ప్రభా నూతన లక్ష్యాలతో, దర్శనంతో అడుగు పెట్టడానికి మీరు మాకు దీవెనకరంగా ఈ దినాలు మీరు మార్చండి. మా ప్రభు, ఈ ఉదయకాలం ప్రత్యేకించి నీ గ్రంథాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. బైబిల్ స్టడీకి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. మీ ఆర్ట్లో ఉన్నవారు రావడానికి, మేలు పొందడానికి సహాయం చేయండి. శాస్త్రాలు కళ్యాణ్ ప్రసాద్ గారు ఎజ్రాని జ్ఞాపకం చేసుకోండి. సారంగి పని రాలేకపోయాడు, జ్ఞాపకం చేసుకోండి. శ్రీకాంత్ మీరు బలపరచండి. ప్రసన్నాన్ని బట్టి మీకు వందనాలు. బుగ్గన్నాను బట్టి మీకు వందనాలు. నరేష్ను బట్టి, క్రిస్టోఫర్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. లోకుమారి సుసన్నాను మీరు బలపరచండి. ప్రభు, సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. మీ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, మీ రాయించిన ఉద్దేశంతో అర్థం చేసుకోవడానికి మీరు మా పట్ల కనికరం చూపించండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి స్టడీ టీంకు వందనాలు. నిన్న మనం వచ్చిన వెంబడ వచ్చిన డిస్కస్ చేసుకుంటూ వచ్చేసాం. 24వ వచనం నుంచి బుగ్గన్న వాక్య భాగం దాకా 33 వరకు మనం వచ్చిన వెంబడ వచ్చిన డిస్కస్ చేస్తూ వచ్చాం. 33లో మనం ఆయన్ను ఒప్పుకోవటం, ఆయన్ని ఒప్పుకోవటం దగ్గర కూడా మనం మాట్లాడాము. ఇంకేమైనా మాట్లాడాల్సింది ఉంటే ఇక్కడ 33 దగ్గర 32, 33, 33 వచనాల్లో మాట్లాడచ్చు. కాకపోతే నెక్స్ట్ పోర్షన్కి వెళ్దాం. బుగ్గన, నీ వాక్య భాగంలో ఏమైనా డిస్కస్ చేసే ఉన్నాయా?
సార్ వందనాలు సార్. ఆ వాక్య భాగం నాకు అర్థమైంది, కానీ బయట కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. అంటే ఒప్పుకోనమంటున్నాడు కదా, అయితే ఈ చట్ట ప్రకారంగా కూడా మనము ఒప్పుకోవడానికి, అంటే మేము బలవంతం చేస్తలేం కదా, కించపరచలేం కదా అనే విధంగా ఎందుకు ఆ విధంగా ఒప్పుకోనలేకపోతున్నారు అనేది నాకు ఒక పడింది సార్. అది
నీ ప్రశ్న అర్థం కాదు. నీ ప్రశ్న స్పష్టంగా అడిగి మరలాడు.
అరే అదే సార్, నిన్న మనం గవర్నమెంట్ ఆఫీసులల్లో ఎందుకు క్యారల్స్ కూడా చేసే స్థితి లేకుండా ఉంది, మరి అక్కడ మనం ఒప్పుకోవచ్చా ఈ క్యాష్ సర్టిఫికెట్ అది అన్నారు కదా సార్. ఇప్పుడు అక్కడనే మనం ఎలాంటి బలవంతం, ఎవరికి గానీ మనం ఎలాంటి బలవంతం అయితే చేయడం లేదు కదా సార్. కించపరిచే విధంగా కూడా చేయడం లేదు కదా. అటువంటివి ఎందుకు అవి ఎదురుగా మాట్లాడలేకపోతున్నాం అనేది కొంచెం, వాళ్ళైతే వాళ్ళ మతానికి సంబంధించినవి అన్ని బాగా చేసుకుంటారు.
యా బాగుంది. ఒక మాట ఒక మాట, జనరల్ గా మనం గైడ్లైన్స్ లో ఏమని మాట్లాడుకున్నామంటే, ప్రయోజనకరమైన ప్రశ్నలు, మేలు చేయు ప్రశ్నలు, వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే ప్రశ్నలు మాత్రమే మనం మాట్లాడుకుంటాం. ఈ వాక్యాన్ని దాటిన ప్రశ్నలు మాట్లాడుకోవడానికి టైం ఇవ్వలేం. అందుకోసం నువ్వు ఆ వాక్యం అర్థం కాకపోతే ఒప్పుకోవాలి అన్నాడు. ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను అన్నాడు. సీక్రెట్ క్రిస్టియానిటీ ఎంత మాత్రం వాక్యానుసారమైంది కాదు, భయపడ్డ వాక్యానుసారమైంది కాదు అని సజీవ వాహినిలో మాటలు కూడా చదివేశాం. నీకు అర్థమైంది అన్నావు, అర్థమైంది అని అంటే ముందుకెళ్తాం. ఎందుకు ఒప్పుకోవట్లేదు అన్న మాట దగ్గర దానికి రకరకాలు అవన్నీ డిస్కస్ చేస్తూ కూర్చోము ఇక్కడ మనం.
ఓకే సార్, నాకు అర్థమైంది సార్. అయితే
నీకు అర్థమైతే ముందుకు వెళ్తున్నా. 34, 35, 36 వచనాలు. నరేష్, నీ పోర్షన్ లో మాట్లాడేది ఏమన్నా ఉన్నాయా?
సార్ ఉన్నారు సార్
ఉన్నారు కదా
సార్. 34 వచనంలో భూమి మీదకి సమాధానమును పంపవచ్చాను అని తలంచవద్దు అంటున్నాడు. ఖడ్గములే గాని సమాధానం పంపటకు నేను రాలేదంటున్నారు సార్. యాక్చువల్గా ప్రభు వచ్చింది సమాధానం ఇవ్వడానికి సార్, కానీ ఇక్కడ నేను ఖడ్గాన్నే పంపడానికి వచ్చాను అని ఎందుకు అంటున్నారంటే, యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వారికి సమాధానం ఉంటుంది. ఆయన అంగీకరించిన వాళ్ళకి సమాధానం అనేది ఉండదని ఈ 34 వచనంలో అంటున్నారు. దాన్ని బట్టి అక్కడ మనుష్యుడు తండ్రి అని, కుమార్తె అని, తల్లి అని, కోడలని, అత్తకని అక్కడ విరోధం పెట్టవచ్చాను అనే మాట ఉపయోగించారు తప్ప, యేసు ప్రభు అయితే ఈ భూమికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడని నాకు అర్థమవుతుంది సార్. ఒకవేళ స్టడీలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. వందనాలు సార్.
ఇది చాలా బాగుంది. ఆల్రెడీ ప్రశ్న వచ్చింది, దాని సమాధానాలు వెతుక్కోవడానికి ఇక్కడ సజీవ వాహిని ఉంది, మిగతా సోర్సెస్ రీసోర్సెస్ ఉన్నాయి కాబట్టి తను స్టడీ చేసి నాకు అర్థమైంది అనే విషయం కూడా తన స్టేట్మెంట్ లో చెప్తున్నాడు. ప్రశ్నే కాకుండా సమాధానాలు కూడా, మీరు మీ ప్రశ్నకు మీరే సమాధానాలు మాట్లాడడం కూడా టైం సేవ్ అవుతుంది. ఇక్కడ శామ్యూయేలు కూడా చాట్ బాక్స్ లో ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఆయనేమో సమాధానాన్ని కర్త అని రాయబడింది, ఇక్కడేమో సమాధానాన్ని పంపడానికి నేను రాలేదు అంటున్నాడు. ఇది ఎట్లాగా, ఆయన పేరు సమాధానాన్ని కర్త కదా, మరి ఆయన ఏంటి ఎట్లాగా నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు అన్నది ప్రశ్న. దాని మీద నరేష్ ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. మిగతా వాళ్ళకి అర్థమైతే శాంతియర్కు సమాధానం చెప్పండి, మిగతా వాళ్ళు మాట్లాడచ్చు. నరేష్ మాట్లాడాడు ఆల్రెడీ, మిగతా వాళ్ళు ఎవరన్నా ఈ పాయింట్ మీద మాట్లాడితే మాట్లాడచ్చు. 34 ఆయన పేరు, కానీ ఇక్కడ సమాధానాన్ని పంపడానికి రాలేదు అన్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి అది ప్రశ్న. ఎస్ బ్రదర్ మాట్లాడండి.
ఆయన బైబిల్ ప్రకారం 100% సమాధాన కర్త సార్, దాంట్లో డౌట్ లేదు సార్. ఇక్కడ సమాధానము కాదన్నది ఎవరి గురించి అంటే సార్, ఆయన ఎవరైతే వ్యతిరేకిస్తారో వారి గురించి. ఆయన వ్యతిరేకంగా ఉన్న వారికి నేను సమాధానంగా రాలేదు, వారి గురించి నేను ఖడ్గంగానే వచ్చాను. వ్యతిరేకంగా ఉన్న వారి గురించి మాట్లాడుతున్నట్లుగా నేను అనుకున్నాను సార్. ప్రైజ్ లాడ్ సార్.
బాగుంది, ఇలా అనుకొచ్చేమో. యేసుక్రీస్తు ప్రభు సమాధానానికి కర్త, ఆ సమాధానం ఆయన అంగీకరించిన వారికి కలుగుతుంది. అంగీకరించిన వాళ్ళు ఆయన వ్యతిరేకించే వాళ్ళకి సమాధానం ఉండదు, వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు అని లోకుమార్ అంటాడు. ఆలోచన బాగుంది. ఇంకేమైనా ఉంటే అడగొచ్చండి, ఏమి లేకపోతే ఈ ప్రశ్న మీద మనం ముందుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంకొక మాట అంటే ఖడ్గం అంటే ఎలా అర్థం చేసుకోవాలి అన్నది శామ్యూయేలు అడుగుతున్నాడు. ఆ ఖడ్గం అన్న మాట మీద కూడా మీరు మాట్లాడచ్చు.
బ్రదర్ చెప్పినట్లు ఆయన నమ్మేవారికి ఆయన నమ్మని వారికి మధ్య విరోధం అనేది ఏర్పడుతుంది సార్. ఆ ఖడ్గం అనేది ఏంటంటే నమ్మిన వారికి నమ్మని వారికి మధ్య గొడవలు వస్తాయి. ఒకే ఫ్యామిలీ అయినప్పటికీ కూడా వారి మధ్య గొడవలు వస్తాయి అనేసి నాకు అర్థమైంది సార్.
ఓకే ఓకే, ఇప్పుడు ఖడ్గం అంటే ఏమన్నదని చేసుకోవాలి ప్రశ్న. వందనాలు బ్రదర్ మాట్లాడండి.
సార్ ఖడ్గము శ్రమలకు గుర్తుగా నేను అనుకుంటున్నా సార్.
అంటే శ్రమలు, శ్రమలు వస్తాయి, ఖడ్గము శ్రమలు ఎట్లా అనుకున్న బుగ్గన ఖడ్గాన్ని శ్రమ అనేది కనుకున్నా.
ఇక్కడ మనకి మరియమ్మ గారి విషయంలో కూడా సుమయోని ప్రవక్త అంటున్నారు సార్, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోను అని అంటున్నారు కదా. ఆ ఖడ్గము ఎట్లా పోతుంది అని అంటే ఆమె కలిగే శ్రమ, కన్న కొడుకు తన కళ్ళ ఎదుటే సిలువ వేయబడే శ్రమలు పొందడం అని అట్లా అర్థం చేసుకున్నారు సార్. పొందనా సార్
మరియమ్మ సందర్భంలో ఖడ్గం అన్న దాన్ని బట్టి ఆమె శ్రమ పడతాము అని మాట్లాడుతున్నాడు.
నా ఖడ్గము అంటే ఏఎంపీ వర్షన్ లో విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య విభజన, దాని గురించే కింద కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరు దేవుని అంగీకరించినప్పుడు మిగతా వాళ్ళ నుంచి వచ్చే శోధన గురించి మాట్లాడుతూ ఉన్నారన్న దాని కింద వచ్చిన ఏఎంపీ వర్షన్ లో క్లియర్ గా ఇచ్చారు విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య జరిగే విభజన.
విభజన కీలిక అని ఏఎంపీ వర్షన్ లో నుంచి సుసన్న మాట్లాడుతుంది. ప్రశ్న అడిగిన ఈయన శామ్యుయేల్ ఏంటంటే వేర్పాటు చేయటం, సెపరేట్ అవటం ఖడ్గం విభజన తీసుకొస్తుంది అని మాట్లాడుతున్నాడు. బాగుంది. సో శ్రమ అనక మామూలుగా ఖడ్గం అనగానే గొడవ అని కనిపిస్తుంది, కత్తి అన్నది గొడవగా కనిపిస్తుంది, విభజనగా మనం ట్రాన్స్లేషన్స్ లో చూడగలుగుతాం. బాగుంది, సరిపోతుంది, ముందుకెళ్దాం. కాబట్టి ఇట్లా అనుకోవచ్చేమో, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాం మేము, ప్రశాంతంగా హాయిగా ఉన్నాం అని అన్ని సందర్భాల్లో అనుకోవడానికి కుదరదు. కుటుంబం అంతా రక్షణ పొందితే అలాగే ఉంటుంది, పరలోకంలాగే ఉంటుంది. కుటుంబంలో ఒకరు రక్షణ పొందితే సగం మంది మరొకరు రక్షణ పొందకపోతే సాతాను సంబంధి దేవుని సంబంధి మధ్య ఎంత కుటుంబమైనా సరే గొడవలు వస్తూనే ఉంటాయి, విభజన వస్తేనే ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు స్టడీ టీమ్ సభ్యులు. బాగుంది నరేష్, ముందుకెళ్ళొచ్చండి ఈ పోర్షన్ నుంచి.
సార్ ముందుకెళ్ళొచ్చు సార్, ప్రెసిడెంట్
యా 37-38 క్రిస్టోఫర్ మీ పోర్షన్ లో నుంచి ఏమైనా మాట్లాడ 37-38.
సార్ నాకు ఈ 37 వచనంలో డౌట్ ఏం లేదు సార్, కాకపోతే 38 వచనంలో తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వారు నాకు పాత్రుడు కాడు అన్న దాని గురించి ఎవరన్నా టీం సభ్యులు నాకు దాని కొంచెం వివరించగలరని నేను.
38 వచనం నుంచి సిలువ ఎత్తుకుని వెంబడించడం విషయంలో క్లారిటీ ఏమైనా ఇస్తారా అని అడుగుతున్నాడు. ఎక్కడికైనా హెల్ప్ చేస్తారా?
37 వచనంలో
సరే, అంటే క్రీస్తుకి మొదటి 37 అధ్యాయంలో వచనంలో అయితే క్రీస్తుకు మొదటి స్థానం ఇవ్వాలి, తర్వాత మిగిలిన విషయాలను మనం తీసుకో పరిగణంలోని తీసుకోవాలని నాకు అర్థమైంది సార్. 38 వచ్చేసరికి తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవడం అంటే మనుషుల యొక్క ఇష్టాలను వదులుకొని, మనుషుల యొక్క స్వప్రయోజనాలను వదులుకొని దేవుని కొరకు ఎటువంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ, బాధలు ఎదురైనప్పటికీ కూడా క్రీస్తుని విడవకూడదు అని నేను నాకు అర్థమైంది సార్.
సిలువను ఎత్తుకొని అంటే వదులుకొని అని అంటావా?
అవును సార్, మన యొక్క ఇష్టాలను దేవుని కొరకు వదులుకోవాలి.
ఎందుకు ఎలా అనుకున్నావు ఎదురా? వదులుకోవడం, సిలువ ఎత్తుకోవడం అంటే వదులుకోవటం అని నువ్వు అలా అనుకోవడానికి కారణం ఏంటో మాట్లాడతావా?
సార్ అయితే మన మన యొక్క స్వవిషయ అంటే స్వప్రయోజనాల కోసం మనం దేవుని నమ్ముకుంటే గనక దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన వారం అవ్వలేం, కాబట్టి మన యొక్క
ఎందుకు అని అడిగినప్పుడు నువ్వు వాక్యాన్ని ఏమైనా పూర్తి చేయగలిగితే బాగుంటది. వాక్యం ఏమి లేకుంటే ఎంత మాట్లాడినా నీకు ఉపయోగం లేదు, మేము దాన్ని తీసుకోలేము. సిలువ అంటే స్వప్రయోజనాలు వదులుకోవటం అని ఏమైనా వాక్యం బేస్ చేసుకుని ఆలోచించారు అది ఊహిస్తున్నావా?
సార్, లోక సువార్త 9:23 ప్రకారము ఎవడైనా నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకోమని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని చెప్తున్నాడు సార్.
9:23 శిలువ ఎత్తుకొని ఉపేక్షించుకొని రెండు విడదీసి మాట్లాడా రెండు ఒకటే అనుకుంటున్నావా?
విడదీసి మాట్లాడాడు సార్.
నన్ను దాన్ని ఎట్లా లింక్ చేస్తావు? ఉపేక్షించుకొని వేరు, సిలువ ఎత్తుకొని వేరు కదా
సార్.
కొంచెం ఆలోచించలే, బాగానే మాట్లాడుతున్నావు. చూస్తా మాట్లాడతావా, ఏదో రెస్పాండ్ అయ్యో
అన్న. 37 మీరు మాట్లాడలేదన్న, అది 35-36 కన్క్లూడింగ్ గా 37 చెప్తా ఉన్నారన్న.
37 ఆయనకి అర్థమైంది, 38 నాకు అర్థం కాలేదు అని అన్నాడు. 37 మీద నువ్వేమైనా స్టేట్మెంట్ ఇస్తే ఇవ్వచ్చు.
ఆ పైన విభజన వచ్చినప్పుడు ఆ విభజనలో మనం ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నాము? ఒకవేళ నువ్వు ఫ్యామిలీకే ప్రాముఖ్యత ఇచ్చేట్లయితే ఆయనకి పాత్రుడు కాడు అని చెప్తా ఉన్నారన్న. ఆ విభజనలో మనం ఎటువైపు ఉంటాం అనేది కూడా డిసైడ్ చేసుకోవాలి అన్నది ఉన్నా. అది స్టడీ
చేయాలి. 37 35-36 వచనాలు వెలుగులో ఆ ఖడ్గం, ఆ గొడవ, ఆ విభజన వచ్చినప్పుడు నువ్వు దేవునికి విలువిస్తున్నావా, లేకపోతే నీ కుటుంబ బాంధవ్యాలకు విలువిస్తున్నావా అన్నదాన్ని బట్టి ఆయన తనకు పాత్రుడా కాదని మాట్లాడేస్తున్నాడు. 37 వచ్చినాన్ని ప్రస్తావనలోకి వచ్చింది కాబట్టి నేను స్టడీ టీం ఇలా అంటాను, తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. మనకి తల్లిని మించిన దైవం ఉంటుందా అన్న మాట వింటాం, తండ్రే దేవుడిగా కూడా వింటున్నాం. దేవుడిని తల్లిని దేవుడిగా తండ్రిని దేవుడిగా చూడాలా, తక్కువగా చూడాలా, ఎక్కువగా చూడాలా, అదేమైనా ఇక్కడ మీరు మాట్లాడతారా? 37 వచ్చిన మీద
సార్. వందనాలు సార్.
మాట్లాడారు.
ప్రేమించాలి అంటున్నాడు, అయితే నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు, మొదటి స్థానము దేవుడికి సార్. అట్లానే దేవుని తర్వాత తల్లిదండ్రులు ప్రేమించుకోవడానికి వీలు లేదని కాదు, దేవుని ప్రేమించాలి, తర్వాత తల్లిదండ్రులను కూడా ప్రేమించాలని ఇక్కడ ప్రభు అంటున్నాడు సార్. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడని చెప్తున్నాడు సార్. వందనాలు.
నేను నా అడిగిన తల్లిదండ్రులు ప్రేమించాలేదా కాదు, పూజించాలేదా అన్నది నా ప్రశ్న. తల్లే దైవం, తండ్రే దైవం, అది మనం వింటున్న మాటలో. ఈయనేమో నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు కుదరదు అని అంటున్నాడు. కాబట్టి తల్లి తండ్రి కంటే దేవుడు ఎక్కువ సమానమా, అది నా ప్రశ్న
సార్. ఆ తల్లి తల్లు దైవ సమ అనేది వచ్చి ఇది లోక సమస్య, కానీ బైబిల్ అయితే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి పూజించాలి, తల్లిని కానీ తండ్రిని కానీ పూజించడానికి లేదు. అయితే వాళ్ళ తల్లిదండ్రులుగా ఈ లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రేమించాలి, అంతవరకే. పూజించాల్సింది మాత్రం దేవుణ్ణే సార్. వందనాలు సార్. నా కళ
పూజించాల్సింది దేవుణ్ణి, సన్మానించడం వరకు తల్లిదండ్రులు సన్మానించాలని వాక్యం కూడా చెప్పింది, కానీ దేవుడితో మాత్రం సమానం కాదు అని మాట్లాడుతున్నారు. బాగుంది, మీకు ఆ క్లారిటీ ఉన్నది బాగుంది. శిలువ మీద మనం మాట్లాడుతున్నాం. 38 కృష్ణవారికి అర్థం కాలేదు అన్నాడు. ఏమన్నా 38 మీద మాట్లాడతారా? ఎజ్రా చెప్పాడు, అయితే తను తాను తన సుఖాలను పక్కన పెట్టుకోవాలని చెప్పాడు. ఇంకొకరు ఎవరైనా మాట్లాడితే బాగుంటది. 38 మీద బుగ్గన
సార్, శిలువ శ్రమలనే మరియు భారాన్ని తెలియజేస్తుందని నేను అనుకుంటున్నా సార్.
ఎందుకు అలా అనుకుంటున్నావు?
సువార్త ఎత్తుకొని వెంబడింపని వాడు అని అంటున్నాడు కదా సార్, అది ఒక కాడమానం అనే విధంగా కూడా మనకు.
ఓకే, శిలువ అంటే భారం, శిలువ అంటే
తొలగించే విషయంలో ఒక మారిపోయారు కదా సార్, అంటే ఈ సువార్త ప్రకటించే వీళ్ళు శిష్యులు వెళ్లే ఆ ప్రయాణంలో అదొక ఈ విధంగా ఉంటది కాబట్టి దాన్ని
మీదేదో నెట్ బ్రేక్ అవుతున్నట్టుంది, లేకపోతే నీ వాయిస్ ఎందుకు మధ్యలో ఆగుతుంది. నువ్వు చెప్పాలనుకుంటుంది మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఏది మాట్లాడినా డైరెక్ట్ పాయింట్ మాట్లాడాలి, మీరు సాగదీయొద్దు. ఎంత షార్ట్ గా మీరు నేరుగా మాట్లాడితే అంత ఎఫెక్టివ్ గా మన డిస్కషన్ ఉంటుంది, వినేవారు కూడా అర్థమవుతుంది. అందుకోసం నేను సులువుగా ఎత్తుకొని అన్న దాని దగ్గర క్రిస్టోఫర్ అడిగాడు ఏమనుకుంటున్నారు అంటే మన స్వప్రయోజనాలు వదులుకోవటం అని ఎదురు అన్నాడు. భారం మోయటం, శ్రమలు అనుభవించటం అని బుగ్గాని అంటున్నాడు. ఎందుకు ఎట్లా అంటున్నారు అంటే మీరు వాక్యాన్ని ఏమైనా కోట్ చేయగలిగితే మేము ఏమైనా తీసుకోగలుగుతాం.
అయితే ఈ 37 వచనంలో ఎవరు పాత్రుడు కాదు, 38లో ఎవరు పాత్రుడు అనేది తెలియజేస్తున్నారు సార్. 37 మనకి క్లారిటీ వచ్చింది సార్, ఎవరు పాత్రుడు కాడంటే ఎవరు బంధుత్వాలకు ఆశలకు లోబడి ఉంటాడు వాడు పాత్రుడు కాదు. అయితే ఎవరు పాత్రుడు అయితే సిలువను ఎత్తుకుని వెంబడిస్తాడు అంటే ఆయన ఉన్నటువంటి బంధుత్వాలు ఆశలను వదులుకుంటాడు వాడు నాకు పాత్రుడు, దాని గురించి చెప్తా ఉన్నాడు సార్. ఇక్కడ సిలువు అనేది గురించి ఎన్నో చెప్పినట్లుగా యొక్క బంధుత్వాలు గాని ఆశలు గాని వారికి ఉన్నటువంటి కోరికలను కూడా విడిచిపెట్టేవాడుగా మనం అనుకోవచ్చు సార్. 5
నువ్వు ఏకీభవిస్తున్నా బాగుంది, ఎదురాత ఏకీభవించి లవ్ కుమార్ మాట్లాడుతున్నాడు. ఇంకేమన్నా మాట్లాడతారా? క్రిస్టోఫర్ నీకేమన్నా సమాధానం వచ్చిందా?
సార్ వాస్తవంగా నేను క్వశ్చన్ అడిగిన గానీ వాస్తవంగా నా దగ్గర కూడా ఆన్సర్ ఉంది సార్.
మీరు మహానుభావులు, నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఆన్సర్ ఉంటే పెట్టేస్తే టైం సేవ్ అవుతుంది. మీ దగ్గర లేకపోతేనే మీరు గ్రూప్ ని అడగండి, నాకు ఎలా ప్రశ్న వచ్చింది, దాన్ని నేను స్టడీ, నాకు ఎలా అనిపించింది అన్నాం అనుకో, అభ్యంతరాలు ఉంటే మాట్లాడతారు, లేకపోతే తీసేసుకుంటారు, టైం సేవ్ అవుతుంది. కానీ చెప్పు
సార్, వాస్తవంగా దీనికి సంబంధించిన మనము ఈ మాటకు గలతీలు రాసిన పత్రిక 5:24 క్రీస్తుయేసు, మనం క్రీస్తుయేసు సంబంధాలుగా ఇప్పుడు శిలువను ఎత్తుకోవాలంటే మనం క్రీస్తుయేసు సంబంధాలుగా ఉండాలి. మనము శరీరాన్ని దాని ఇచ్చలను కూడా అంటే ఇప్పుడు లవ్ కుమార్ అన్న చెప్పినట్లుగా ఎదురన్న చెప్పినట్లుగా దానికి అంటే దానికి సంబంధించిన ఈ వచనాన్ని ఏదైనా కోడ్ చేస్తారు కావచ్చు అని అనుకున్నా, లేకపోతే వాళ్ళు ఇంకో రకంగా చెప్పారు కానీ బాగానే చెప్పారు సార్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసినారు. అంటే ఇప్పుడు మనం దేవుడిని వెంబడించాలంటే మనకు ఎలాంటి శరీర ఇచ్చలు, మనకు ఎలాంటి దురాశలు లేకుండా, మనకు ఎట్లాంటి ఆశ లేకుండా, కేవలం మనకు దేవుని పని విషయంలోనే మనం ముందుకు వెళ్లే వారంగా ఉండాలన్నట్లుగా నాకు అర్థమైంది సార్. నేను ఈ విషయాన్ని కోడ్ చేస్తున్నా సార్. ప్రజల
సార్ వందనాలు సార్.
నరేష్ వందనాలు
సార్. ఈ 38లో నాకు సిలువ వేసుకుని వెంబడించడం అనేది ఎలా అర్థమవుతుందంటే తన సావును కూడా అంటే మరణాన్ని కూడా లెక్క పెట్టకుండా ప్రభును వెంబడించేవాడు పాత్రుడు అన్నట్లుగా నాకు అర్థమవుతుంది సార్. ఎందుకంటే దానికి వివరణ 39లో ప్రభు చెప్పారు, ప్రాణాన్ని దక్కించుకుంటే పోగొట్టుకుంటాడు, నా నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు దక్కించుకుంటా అంటారు. కాబట్టి ఇక్కడ సిలువ ఎత్తుకుని వెంబడించడం అంటే తన ప్రాణాన్ని కూడా తన చావును కూడా లెక్క పెట్టకుండా దేవుని వెంబడించడం అనేది నాకు అర్థమవుతుంది సార్. అందుకని సార్
సిలువ అంటే ఏమంటా
సార్? చావు మరణం సార్.
మరణం, సిలువ అంటే మరణం. సజీవునిలో వాళ్ళు ఇస్తున్న వివరణ కూడా అదే, సిలువ అంటే మరణానికి చిహ్నం. రోమ్ వారు మరణ శిక్ష అమలు జరిపే విధానం అది. సిలువ ఎత్తుకోవడం అంటే అలంకరిక భాషలో స్వార్థం, దాని ఆశలు, ఉద్దేశాలు, ఏర్పాట్లు ఇవన్నీ నాశనమయ్యే స్థితికి ఇష్ట సాగి వెళ్ళటం. కాబట్టి మీరు అన్నట్టుగా వదులుకోవడం అన్న మాట వస్తున్న ఈ పోలిక, సిలువ యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేశారు అంటే ఏం చేశారు? చంపారు. మన సిలువ ఎత్తుకోవాలి అంటే అర్థం ఏంటి? చావ సిద్ధపడాలి. అది సజీవవాహినిలో ఉన్న విషయం. సిలువ అనేసరికి మీరు దాని తీవ్రత తగ్గించి మాట్లాడిన మాటలు బాగానే ఉన్నా, సిలువ అంటే మరణం, ఎవడైనా నన్ను వెంబడింపబోరితే సిలువ ఎత్తుకోవడం అంటే చావడానికి సిద్ధపడాలి అని ప్రభు అంటున్నాడు అని సజీవాహిని చూడగలుగుతున్నాం. నరేష్ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సుసానా నువ్వేమన్నా మాట్లాడుతున్నావా?
అన్నా సిలువ అంటే మరణము అని ఏఎంపీలో క్లియర్ గా ఇచ్చారన్న, అదే చెప్పండి.
సిలువ అంటే మరణం, అది అంటే మీరు మనం అన్నట్టుగా పైవచ్చిన దానిలో పేరెంట్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని అవసరమైతే వాళ్ళని తృణీకరించుకోవాలి, అదే సిలువ అనొద్దు. మీరు పై వచనాల ప్రకారంగా మీకు అట్లాగే అనిపిస్తే అనిపించవచ్చు గాక, కింద వచనాల్లో ఇంకా స్పష్టంగా మనం ఈ మాట చూస్తాం. ఇక్కడేమో సిలువ ఎత్తుకోమని అన్నాడు, తర్వాత ఇమీడియట్ గా 39 వచనంలో ఏమంటాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు. ఇదేదో తృణీకరించుకోవడం వదులుకోవడం కాదు, ప్రాణాలు వదులుకోవడం, ప్రాణాలు వదులుకొని సిద్ధపడడం అని ఇమీడియట్ గా మాట్లాడుతున్నాడు. కాబట్టి సిలువ అంటే చావడానికి సిద్ధపడ్డము అని వాక్యం మాట్లాడుతుంది, దాన్ని మీరు ఆలోచించగలిగితే బాగుంటుంది. తర్వాత 39:40 లోవకుమార్ నీ పోర్షన్లు ఏమైనా మాట్లాడే ఉన్నాయా?
వచనం అర్థమైంది సార్, అయితే అక్కడ ధాని అనే మాట పెట్టారు సార్. ధాని అనే ప్లేస్ లో మనం ఏది పెట్టుకుంటే మనకు పూర్తిగా అర్థం అవుతుంది, అంటే తన ప్రాణాన్ని, ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారో ఏదో కోల్పోతాడు, కానీ నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. దాని అనే ప్లేస్ లో ఏది పెట్టుకుంటే మనకు ప్రయోజనకరంగా ఉంటుందండి సార్.
ఓకే బాగుంది. లోకుమార్కి దాన్ని పోగొట్టుకును, దాన్ని దక్కించుకును అన్నది ఎలా అర్థం చేసుకోవాలన్నట్టుగా అడుగుతున్నాడు. ఏం పెట్టుకోవాలని అర్థం అంటున్నాడు. ఏమన్నా హెల్ప్ చేస్తారా లోకుమార్కి?
సార్ ప్రజల సార్
క్రిస్టోఫర్,
అయితే ఆ దాన్ని అంటే తన ప్రాణాన్ని సార్, తన ప్రాణాన్ని ఈ లోకంలో కాదు కానీ పరలోకంలో, ఈ లోకంలో పోగొట్టుకున్నా కూడా పరలోకంలో దాన్ని దక్కించుకుంటాడు, అంటే నిత్య నరకంలోకి వెళ్లకుండా దాన్ని దక్కించుకుంటాడు అన్నట్లుగా నాకు అర్థమైంది సార్. నేను దానికి వచనాన్ని అయితే ఏం కోర్ చేయలేను కానీ నాకైతే అర్థమైన విషయం అయితే అది సార్. ప్రజల
ఇక్కడ దాన్ని అంటే ప్రాణాన్ని అని అంటున్నాడు, ఆ వాక్యంలో నుంచి ప్రాణాన్ని పెట్టుకోవాలి అంటున్నాడు. ఇంకొకరు మాట్లాడతారా? కళ్యాణ్ ప్రసాద్ గారు
సార్, సజీవవాహినిలో కూడా చెప్పబడినట్టుగా అంటే స్వార్థం కోసం ఈ లోకంలో మన స్థానం కోసం బ్రతకకూడదు, శాశ్వత జీవము కోల్పోతామని, మరి క్రీస్తు కొరకే మరి మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని చంపుకోవాలని అర్థమైంది సార్. దేవునితో శాశ్వతంగా జీవించాలని నాకు అర్థమైంది సార్.
దాన్ని దక్కించుకుంటారు, దాన్ని పోగొట్టుకుంటారు అంటే నిత్య జీవం అని అంటారమ్మా మీరు?
అవును సార్, ఈ లోకంలో
సార్ శక్తిగా చెప్పిన దాంతో నేను ఏకీకరిస్తున్నాను సార్. క్రీస్తు నిమిత్తం జీవిస్తూ తన యొక్క ప్రాణాలు పోగొట్టుకున్నవాడు దేవునిలో నిత్యత్వం పొందుకుంటారు సార్. ఎవరైతే దేవుని కోసం బ్రతకలేరో వారు ఆ నిత్యత్వాన్ని పోగొట్టుకుంటారనేసి నాకు అర్థమైంది సార్.
బాబు నీకేమైనా సమాధానం వచ్చిందా లోకుమార్?
అది సజీవాహిని వచ్చేసా సిస్టర్ అర్థమైంది సార్. దాని అనే ప్లేస్ లో శాశ్వత జీవం, నిత్య జీవం, పరలోకాన్ని మనం కోరుకోగలం, పొందుకోగలం అన్న దాని గురించి తెలియజేస్తారు సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.
సజీవాహినిలో శాశ్వత జీవాన్ని కోల్పోతారు, దేవునితో శాశ్వతంగా జీవిస్తారు అని ఉంది కాబట్టి నిత్య జీవాన్ని, నిత్య జీవాన్ని దక్కించుకుంటారు. ప్రాణము అన్న మాట కదా, ప్రాణము అన్న మాట ఇందాక ఎవరు చెప్పారు, దాన్ని వాక్యాన్ని బట్టి అట్లాగే తీసుకోవచ్చు. మాట్లాడు చూసానా?
నా దానిని అన్న దగ్గర శాశ్వత జీవితాన్ని అని ఏఎంపీలో ఇచ్చారన్నా.
ఏఎంపీ వెర్షన్ సజీవాహిని శాశ్వత జీవితాన్ని అన్నారు. ఓకే మనం అట్లాగే వెళ్ళిపోదాం, బాగుంది. నెక్స్ట్ కి వెళ్దాం మరి. 41
నాకు ఒక చిన్న డౌట్ అన్న, అందులోనే దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అంటే దక్కించుకోవడం అంటే సిలువెత్తుకుని వెంబడించను అది నా చేత కాదు అని ఒప్పుకోవడమే కదా అన్న.
తన ప్రాణాన్ని దక్కించుకుని వాడు దాన్ని పోగొంటాడు అన్నప్పుడు దాని ఏమంటారు ఒళ్ళు దాచుకోవడం ప్రాణాన్ని కాపాడుకోవటమేనా అని అడుగుతుంది సుశన్న. ఏమైనా ఆవిడకి హెల్ప్ చేస్తారా? సుశన్న కాబట్టి నువ్వు అట్లాగే తీసుకో, ఒళ్ళు దాచుకోవడం ప్రాణాన్ని కాపాడుకోవటం గా తీసుకోవాలి. ఓకే బాగుంది. 41-42 వచనాలు సుసన్న నీ పోర్షన్లు ఏమైనా మాట్లాడతావా
అన్న? అక్కడ ఎవరైతే శిష్యుల్ని చేర్చుకుంటారో వాళ్ళు ఇప్పుడు ప్రవక్తని ప్రవక్తను చేసుకుంటే వారికి వచ్చే ఫలమే వీరికి కూడా వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారన్న. కానీ అక్కడ ప్రవక్త ఫలం ఏంటి, నీతిమంతుని ఫలం ఏంటి అన్నప్పుడు వెతికితే అది ఇవ్వబడలేదు, నాకు దొరకలేదన్న. అయితే అదే అధ్యాయంలో శిష్యులు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ శిష్యుల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళకి శుభమని సమాధానమని పలుకమని చెప్తారన్న. ఒక ఈ భూమి మీద అయితే దాన్ని చూడొచ్చేమో ఆ ఫలం కింద అని నాకు అర్థమైందన్న.
బాగుంది, తన ఆలోచన బాగుంది. తను స్టడీ చేసినా దొరకలేదట. ఏమైనా మాట్లాడితే మాట్లాడచ్చు. ఫలం, నీతిమంతుని ఫలం, ప్రవక్త ఫలం, తన ఫలం అని మన రాయబడింది. దాన్ని శుభం అని పై వచనాల నుంచి తను మాట్లాడుతుంది. ఇంకేమైనా మాట్లాడతారా 41-42 వచనాల మీద?
సార్ నాకు కూడా ఇది అర్థం కాలేదు, నేను రాసి పెట్టుకున్నాను సార్. ప్రవక్త
సార్ ఇక్కడ ఇప్పుడు సిస్టర్ గారు చెప్పినట్లుగా ప్రవక్త ఫలము అంటే వాస్తవంగా మనము ఏలియా విషయంలో అక్కడ చూసినట్లయితే ఏలియాను చేర్చుకుంటే ఆమెకు ఏ విధంగా అంటే నశించిపోకుండా అంటే మన ఆ సారపాతు ఏ రీతికైతే కాపాడబడ్డదో రక్షించబడ్డదో ఆమెకు ఆ ఒక వాస్తవంగా అక్కడ ఉన్న ఆ మాట చూస్తే మనకు తెలుస్తా. అయితే ఆమె నశించిపోకుండా ఏ రీతికైతే కాపాడబడ్డదో ఈమె కూడా అంటే ఈ ఎవరినైతే ఈ ప్రవక్తను చేర్చుకున్న వారు కూడా ఆ రీతిగా కాపాడబడతారన్నట్లుగా ఒకటి అర్థమైంది సార్. ఇదే రీతిగా మరి ఎబ్రీ రాసిన పత్రిక 6:10 వచనంలో చెప్పబడిన రీతిగా మీరు పరిశుద్ధులకు చేసిన సేవను దేవుడు ఎంత మాత్రము దాన్ని మర్చిపోడు, అంటే దాని విషయంలో ఎంతో కొంత ఫలము ఎప్పుడో ఒకప్పుడు మనం పొందుకునే రీతిగా ఉంటది అన్నట్లుగా నాకు అర్థమైంది సార్. ప్రైజ్ లార్డ్ సార్.
బాగుంది, రెండు రిలెవెంట్ విషయాలు తను ప్రస్తావించాడు. శారీరపది విధవరాలు ఆయన చేర్చుకుంది, దాని ఫలం పొందుకుంది. ఫిబ్రి పత్రికలో కూడా దేవుడు మీరు చూపిన ప్రేమను మర్చిపోడు అని ఉంది. ఖచ్చితంగా రివార్డ్ ఉంటుంది, ఈ పని చేసిన వాళ్ళకి రివార్డ్ ఉంటుంది అని క్రిస్టోఫర్ మాట్లాడుతున్నాడు. బాగుంది, ఆల్మోస్ట్ మీరు అన్ని వచనాల మీద మన వచనం వెంబడే వచనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అందులో 40 మీద ఏమైనా మాట్లాడతారా? 40 ఎవరిది? ఇది లో కుమార్ 39 మాట్లాడాడు. 40 మీద ఏమైనా మాట్లాడతారా? మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును.
అయితే ఇక్కడ 40 వచ్చేటప్పటికి తండ్రిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు సార్. ఎందుకంటే ఎవరైతే నన్ను స్వీకరిస్తారో అట్లాగే తండ్రిని కూడా వారు స్వీకరించినట్లుగానే. అంటే అక్కడ ఏమంటా ఉన్నాడంటే సార్, శిష్యులు వెళ్తా ఉన్నప్పుడు మిమ్మల్ని కొంతమంది అక్కడ 42 రాయబడింది సార్, ఒకవేళ మిమ్మల్ని చిన్న చూపుగా చూస్తారేమో, ఎందుకంటే మీరు నాకు సాదృశ్యంగా ఉన్నారు కాబట్టి నేను తండ్రితో ఏకమై ఎలాగున్నానో మీరు కూడా నాకు ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి నన్ను చేర్చుకున్న వారు మిమ్మల్ని కూడా చేర్చుకుంటారు, అట్లాగే నన్ను చేర్చుకుంటే నా తండ్రిని కూడా చేర్చుకున్నట్లు గాని అన్న వివరణ కోసం చెప్తా ఉన్నా సార్. ప్రైజ్ సార్.
బుగ్గన అన్మ్యూట్ అయ్యారు.
సార్ అంతే సార్, అదే చెప్పాలనుకున్నా సార్. ఇంతంతా
మీరు ఏకీభవించారు. మీరు ఒకసారి మీ సొంత స్టైల్లో చెప్పండి దాని సమాధానం 40 మీద.
సార్ అప్పుడైతే శిష్యులతోనే చెప్తున్నారు సార్ అక్కడ. అయితే ఈ కాలంలో మనం చూసుకుంటే సేవకులుగా సువార్తికులుగా మనం దాన్ని అప్లికేబుల్ చేసుకోవచ్చని అనుకుంటున్నా. వాళ్ళని మనం చేర్చుకుంటే క్రీస్తుని మనం చేర్చుకున్నట్టు, క్రీస్తుని చేర్చుకుంటే మనం తండ్రి అయిన దేవుణ్ణి కూడా చేర్చుకుంటున్నాం అన్నట్టు నాకు అక్కడ అర్థమవుతుంది సార్.
బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు వాళ్ళని చేర్చుకుంటే అన్నావు కదా, అక్కడ నువ్వేదో వాడావు ఈ కాలంలో సువార్తికులు. మామూలుగా నీ అవగాహన ప్రకారం శిష్యుడు అంటే ఎవరనుకుంటున్నారు మీరు?
శిష్యుడు అంటే అదే సేవకులే సార్ అని అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళు సువార్త చెప్పడానికి అన్ని చేయడానికి పంపిస్తున్నాడు కదా సార్. ఎవరైతే క్రీస్తు ద్వారా ప్రేరేపణ ఆత్మ ప్రేరేపణ కలిగి వాళ్ళు దేవుని పని చేయడానికి వెళ్లే వాళ్ళే శిష్యులు అని నేను అనుకుంటున్నా సార్.
ఆయనను వెంబడించేవారు అనుకోవచ్చా సార్? ఆయనను వెంబడించేవారు
అంటే మేము ప్రశ్న అడిగాము, మీరు సమాధానం చెప్పాలి. మీరు ఇంకో ప్రశ్న అడిగితే కొంచెం మీ ప్రశ్నకు సమాధానం వచ్చేదాకా ఆగారు. ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేసిన
నాకు అర్థమైంది సార్. వెంబడించేవారని, ఆయనను వెంబడించేవారిని
నేను ఆయన వెంబడించేవారిని శిష్యులు అని నేను అనుకుంటున్నానని చెప్పాలి మీరు.
అవును సార్, అదే అనుకున్నాను సార్.
ఓకే, అద్భుతం. సరే, ఇంకొకరు మాట్లాడతారా ఈ మాట? 40, 41, 42 లేకపోతే అసలుగా మనమంతా శిష్యుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అంటే ఎవరు అని మీరు అనుకుని ఈ డిస్కషన్ లో పాల్గొన్నారు అని అడుగుతున్నాను.
అన్న ఒక మాట అన్న, అక్కడ చేసుకుంటా అన్న దగ్గర నాకు కొంచెం డౌట్ వచ్చి నేను దాని మీద చదివానన్న. చేసుకోవడం అంటే ఇప్పుడు సేవకులు అంటున్నారు కదా శిష్యుల్ని, వాళ్ళు వస్తే నాకేదో ఆశీర్వాదం వస్తుందనో అట్లా చేర్చుకోవడం కాదు, కానీ వారు చెప్పే సందేశం ఆ సువార్తను అంగీకరించి వారిని చేర్చుకోవడం. ఏ ఉద్దేశంతో వీళ్ళు రక్షించబడ్డారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు రక్షించబడాలి కాబట్టి వాళ్ళని నేను చేర్చుకుంటున్నాను అన్న ఉద్దేశంతో చేర్చుకొనుట అని నేను స్టడీ చేశానన్న.
అంటే చేర్చుకోవడం అంటే వాళ్ళ మెసేజ్ రిసీవ్ చేసుకోవడం అంటావా, మనుషులు రిసీవ్ చేసుకోవడం అంటావమ్మా?
రెండు అన్న, ఫస్ట్ వారు ఇచ్చిన మెసేజ్ ని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళని చేసుకోవాలన్న, రెండు చేయాలి.
ఓకే, వాస్తవానికి మెసేజ్ తీసుకోకుండా మనుషుని తీసుకోలేరు కాబట్టి కేవలం మెసేజే కాదు మనుషుని. ప్రశ్న అది కాదు కదా, నా ప్రశ్న ఏంటి ఇక్కడ, అందుకే 42లో గిన్నెడు చెన్నీళ్ళు ఇస్తే ఫలం పోగొట్టుకోవు అని అన్నాడు కదా. ఇప్పుడు మనం ఎవరికి చెన్నీళ్ళు ఇవ్వాలి, ఎవరిని చేర్చుకోవాలి అన్నది ఏమైనా మీరు చేస్తారా అని అడుగుతున్నాను. శిష్యుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు అని అడుగుతున్నాను.
శిష్యులు అంటే ఒక గురువును అనుసరిస్తూ ఆయన బోధలు నేర్చుకుంటూ ఆయన జీవన శైలిని అలవర్చుకునే వ్యక్తిని శిష్యుడు అంటారు. అక్కడ గురువు ఎవరంటే యేసుప్రభు వారు చెప్తున్న బోధను నేర్చుకుంటూ ఆయన జీవన శైలిని అలవర్చుకునే వారిని శిష్యులు అంటారు.
అదేమ్మా బాగుంది, శిష్యుడు అంటే గురువు గారిని వెంబడించేవారు. ఆయన ఆల్రెడీ బొగ్గన్న ఈ రోజు సేవకులు అని వాడాడు. నువ్వు ఎవరిని అంటావు శిష్యులు అని?
అన్న శిష్యులు అంటే సేవకులు అందరూ శిష్యులు అవుతారా అంటే కాదన్న. మత్తయి సువార్తలో గానీ మార్కులో గానీ లాస్ట్ లో గ్రేట్ కమిషన్ ఒకటి ఇచ్చారన్న, అది చివరి ఆజ్ఞ అని, అది నెరవేర్చే వాళ్ళనే శిష్యులుగా తీసుకుంటే బాగుంటుంది.
నేను పోనీలో మార్చి అడుగుతాను, నాకు సమాధానం రావాలి కాబట్టి. సుసన్న శిష్యురాలు అనొచ్చా, బుగ్గన్న శిష్యుడు అనొచ్చా మేము?
శిష్యుడు అని
మాట్లాడి, ఆవిడ మాట్లాడుతుందిగా.
లేదన్న, నన్ను శిష్యుడు అనడానికి నేను సరిపోనన్న, నేను ఎవరికి సువార్త చెప్పలేను.
ఓకే ఓకే, ఆ క్లయింట్ కోసం అడుగుతున్నా. నరేష్ మాట్లాడు
సార్. వదనాలు సార్. అసలు ఈ రోజుల్లో సువార్తికులు దేవుని సేవ చేసే వాళ్ళు మాత్రమే కాదు, నిజంగా ఆయన వెంబడించేవారు, ఆయన చెప్పింది చేసేవాళ్ళు, ఆయన కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నవారు ఎవరైనా శిష్యుడిగా చెప్పవచ్చు అనేది నా ఆలోచన సార్.
నా ప్రశ్న, నరే శిష్యుడు అవుతాడా ఆవిడ
సార్? ఖచ్చితంగా శిష్యుడు అవుతాను సార్.
మరి నువ్వేం ప్రాణం పెడుతున్నావు ఇంది.
సరే ఆ అవకాశం వచ్చినప్పుడు క్రీస్తు కొరకు ఖచ్చితంగా ప్రాణం పెడతాను, ఎందుకంటే ఈ లోకం నేను ప్రాణం ఒకరు పెట్టకపోతే నాకు అక్కడ నిత్య నరకం కాబట్టి నిత్య జీవం కావాలి, అది వాక్యాలను తెలుసుకున్నాను కాబట్టి అటువంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాణం పెడతాను సార్. అందుకని సార్
ఓకే దయచేసి అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే మనం అందరం శిష్యులమే, బైబిల్ పరిభాషలో శిష్యులే క్రైస్తవులు అయ్యారు, మనమంతా ఆయన వెంబడిస్తున్న వారమే. ఇదేదో సేవకులకు మాత్రమే అని మీరు అనుకుంటే సరైన అవగాహన కాదు అన్నది నా భావన. దీని మీద అభ్యంతరాలు ఉంటే మీరు మాట్లాడవచ్చు.
ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో స్వీకరిస్తారో వారందరూ కూడా తమ రన్నట్టుగా శిష్యుల్లోనికే వస్తారు సార్.
ఇప్పుడు లావు కుమార్ శిష్యుడేనా?
అవును సార్ నేను శిష్యుడే సార్, ఎందుకంటే నేను క్రీస్తుని అంగీకరించాను, నేను స్వీకరించాను కాబట్టి నేను శిష్యుని సార్.
శిష్యుణ్ణి మేబీ ఇలా అనొచ్చు, అంగీకరించడం స్వీకరించడం విశ్వాసీ అవుతాడు, వెంబడించే వాళ్ళు శిష్యులు అవుతారు. మనందరం ఆయన వెంబడిస్తున్నాము, వెంబడించాలి. ఈ బోధ అంతా విని బాగుంది అనుకునే పరిస్థితి కాదు, దీన్ని పాటించడం మనం ఉండాలి మన శిష్యులు. నేను శిష్యుడిని కాదు అని ఒకవేళ మీరు అనుకుంటే మాత్రం మీరు కొంచెం సరైన అవగాహనలోకి రావాలి. క్రిస్టోఫర్ మాట్లాడు
సార్. అంత సింపుల్, తమరు ఇంతకుముందు ఒకటి అన్నారు కదా సార్, విశ్వసించడం అంగీకరించడం విశ్వాస కిందకి వస్తుంది, లేకపోతే అంటే శిష్యుడు అంటే ఆయన ఏది చెప్తాడో ఆ పనికి వెళ్ళి ఆ పని చేయడము శిష్యుడిగా అనుకుంటారు సార్. ఖచ్చితంగా నేను మాత్రం శిష్యుడినే సార్.
వెరీ గుడ్, మీరు అక్కడ పెట్టుకోగలిగితే ఈ మాటలు మీకు ఇంకా బాగా అర్థమవుతాయి, ఇంకా మీకు బాగా అర్థమవుతాయి. ఆల్మోస్ట్ మనం అన్ని మాట్లాడాం, ఇక్కడ ఏమైనా ఈ మాట మాట్లాడతారా? 39 మీద ఏమైనా మాట్లాడతారా? 39 ఎవరి పోర్షన్ ఇది? లోకుమార్, తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును. యేసుక్రీస్తు ప్రభు కోసం అవసరమైతే ప్రాణం పెడతానా నరేష్ చక్కటి మాట మాట్లాడాడు. ఆ ప్రాణం పోగొట్టుకోవటం దాన్ని ఏమైనా మాట్లాడితే బాగుంటది. అంటే 10 చాట్ బాక్సులు పెట్టారు, హతసాక్షులు అన్నారు, వాళ్ళు లిటరల్ గా ప్రాణాన్ని పోగొట్టుకుంటారు, అది అర్థమవుతుంది. అంతేనా, ఇంకేమైనా మాట్లాడతారా?
ప్రైజ్ సార్. అయితే ఇక్కడ ప్రాణం అనే మాటకు తన యొక్క సాక్రిఫికేషన్ అనుకోవచ్చు సార్ మనం, అంటే అనుకోవడానికే కాదు కానీ తనకున్నటువంటి ఆశలు కానీ ఆ స్వార్థాలను కూడా వదులుకోవడం కూడా మనం అనుకోవచ్చు సార్. ప్రాణం అంటే కేవలము చనిపోవడం మాత్రమే కాదు సార్, సాక్రిఫికేషన్ కూడా అక్కడ మనం అనుకోవచ్చు సార్. ప్రైజ్ సార్.
మరి సాక్రిఫికేషన్ లేకపోతే సాక్రిఫైస్ అన్న మాట దగ్గర ప్రాణం పెట్టడం అని అనుకోవాలి, ఇంకేమైనా అనుకోవాలా? సాక్రిఫైస్ అంటే మాకు తెలిసింది ప్రాణం పెట్టడమే. నువ్వే ఉద్దేశంతో మాట్లాడుతున్నావు, కొంచెం స్పష్టంగా మాట్లాడితే బాగుంటుంది.
నేనేమంటున్నానంటే సార్, అక్కడ మనకు ఏదైతే అవసరతలు ఉన్నాయో, ఏదైతే మనం జీవిస్తున్నాము అంటే లోకంలో కానీ ఉన్నటువంటి ఆశల గురించి కానీ స్వార్థం గురించి కానీ మనం జీవిస్తా ఉన్నామో, వాటిని వదులుకోమంటున్నారు సార్. వాటిని వదులుకుంటేనే నేను మీకు నిత్య జీవాన్ని, శాశ్వత జీవాన్ని ఇస్తాను నా నిమిత్తం. మీ యొక్క ఉన్నటువంటి యొక్క స్వార్థాన్ని కానీ యొక్క ఆశలను కానీ వదులుకుంటే శాశ్వత జీవాన్ని ఇస్తానని మాట్లాడుతున్నట్లుగా నేను అనుకున్నాను సార్.
ఓ, ప్రాణం అంటే మళ్ళా ఆశలు కోరికలు వదులుకోవడం అన్నట్టుగా, అది సాక్రిఫైస్ లివింగ్ అని క్లారిటీ ఇస్తున్నాడు. ఇంకెవరైనా మాట్లాడతారా? ప్రాణం పోగొట్టుకోవడం అన్న మాట మీద ఆత్మీయార్థాలు ఏం కాదు కానీ మీకు ఏమర్థమైందో మాట్లాడచ్చు
సార్. ఇంతకుముందు
ఒకే ఒక్క మాట, స్వార్థాన్ని వదులుకోవాలి సార్. ఈ లోకానుసారమైనటువంటి వాటి అన్నింటినీ స్వార్థాన్ని వదులుకోవాలి.
కొంచెం నాకు కళ్యాణ ప్రసాద్ గారు స్వార్థం అంటే ఏంటో మాట్లాడతారా?
స్వార్థం అంటే మన కుటుంబము, ఈ లోక ఆశలు ఇవన్నీ సార్. ఇవన్నీ ఎప్పుడైతే మనం వదులుకుంటామో, ఆయన సిలువను ఎత్తుకొని మనం ఎప్పుడైతే వెంబడిస్తామో, మన ప్రాణాన్ని మనము దక్కించుకొని నిత్యమైన శాశ్వత జీవాన్ని పొందుకుంటామని నాకు అర్థమైంది సార్.
చాలాసార్లు స్వార్థం అనేసరికి దాన్ని వేరేగా చూస్తాం, కానీ వాస్తవానికి స్వార్థం అంటే సెల్ఫ్, నేను యేసుక్రీస్తు ప్రభు కొరకు నేను అన్న దాన్ని వదులుకోవటం, నన్ను నేను పక్కన తృణీకరించుకోవటం, నా సుఖాలు వదులుకోవటం, నాకు ఇష్టమైన వదులుకోవటం అన్న మాట దగ్గర సెల్ఫ్ డినయల్. అది ఇందాక చక్కగా కోట్ చేశారు లూకా 9:23, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకోవటం. నేను బాగుండాలి, దేవుడు సేవ చేయాలి, అది అయ్యే పని కాదు. నేను బాగుండి దేవుని సేవ ఎట్లా చేస్తాను, నా సేవ నేను చేసుకుంటాను. ఆయన సేవ జరగాలి అంటే నన్ను నేను పక్కన పెట్టుకోవాలి, తృణీకరించుకోవాలి అని అర్థం చేసుకుంటే బాగుంటుంది అన్నది నా ఆలోచన. మాట్లాడుతున్నారు, మాట్లాడండి
సార్. ఇంతకుముందు లోకమన్న నేను చెప్పినట్లుగా స్వార్థం అంటే వాళ్ళ ఒక దాని ఏమంటారు అంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ స్వలభం కోసం చేసే పనులన్నీ సార్, దానిలో ఇవన్నీ వస్తాయి సార్. ఇక
మళ్ళా స్వలాభము వాళ్ళ 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 పనులు ఇవన్నీ స్వార్థం సెల్ఫ్ లోకి వస్తే సెల్ఫ్ ను చంపుకోవాలి అంటే ఇదేదో ఊరేసుకోవడం కత్తితో పొడుచుకోవడం కాదు, ప్రాణం పోగొట్టుకోవడం అన్న మాట దగ్గర అది కూడా ఉంది. అది మాత్రమే కాదు, మన సెల్ఫ్ డేల్ కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలని మాట్లాడుతున్నారు. బాగుంది, మీ ఆలోచనలు బాగున్నాయి. ఆల్మోస్ట్ మనం ప్రతి వచనం మీద మాట్లాడుకుంటూ వెళ్ళాం కాబట్టి అర్థమైంది. మనం అధ్యాయం ముగింపులోకి వచ్చేసాం కాబట్టి ఏవైనా చాప్టర్ ఓవర్ వ్యూ మాట్లాడతారా, 10వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు అన్నదాన్ని 2 పాయింట్లు 3 పాయింట్లు 4 పాయింట్లుగా ఏమైనా ఓవర్ వ్యూ సమ్మరీ ఏమైనా మాట్లాడతారా, అది ఇంకా క్లారిటీ వస్తుంది అధ్యాయం మీద.
సార్ ఉన్నా సార్.
నరేష్
సార్, 10వ అధ్యాయంలో నాకు మొత్తం ఎలా ఏమర్థమవుతుందంటే అంతకుముందు యేసుప్రభుల వారు ఆయన దేవుని రాజు గురించి ప్రకటిస్తూ సువార్త ప్రకటిస్తూ ఆయన కాపరు లేని గొర్రెల వల్లే అక్కడ ప్రజలు నశించుకోవడం చూసి ఆయన కనికరపడి శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు సార్. ఈ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆయన పంపిస్తూ వారు ఏ విధంగా ఉండాలో వాళ్ళకి ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగం శిష్యులకు బోధిస్తున్నాడు. వాళ్ళకి కలగబోయే శ్రమల గురించి తెలియపరుస్తున్నాడు. ఆ శ్రమలను తట్టుకుని మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళకి మంచి ఫలితాలు కూడా దొరుకుతాయని టోటల్ గా ఈ 10 వచనం నాకు అర్థమైంది సార్. ధన్యవాదాలు సార్.
శిష్యులకు నియమాలు మాట్లాడుతున్నాడు. బాగుంది, బాగుంది. ఒక్కసారి ఎలా క్లోజింగ్ వచ్చాం కాబట్టి నేను క్లోజింగ్ మీకు వచ్చిన తర్వాత అప్లికేషన్కి వెళ్తాను. అప్లికేషన్కి వెళ్ళడానికి ముందు నేను ఈ సజీవ వాహిని మీద మాట్లాడుతున్నాను. సజీవ వాహినిలో మనం మాట్లాడుకున్నాం బయల్జెబూలుకి. ఆల్మోస్ట్ మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. డిస్కస్ చేయకుండా సజీవ వాహిని ఎప్పటికప్పుడే ఆ వచనం మీద మాట్లాడుకోవడం వల్ల ఇంకా హెల్ప్ఫుల్ గా ఉంది. తర్వాత సజీవ వాహిని చూడడం కంటే కూడా ముందు చూడడం వల్ల బాగుంది. ఇక్కడ తండ్రి నేను తల్లిలను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు అన్న మాట దగ్గర కుటుంబ బంధాల కంటే సత్యం మరింత ప్రాముఖ్యమైనది. కుటుంబానికి, స్వార్థానికి, పాపానికి, ధనానికి లేక మరి దేనికైనా ప్రథమ స్థానం ఇచ్చేవారు క్రీస్తును నిజముగా అనుసరించలేరు. ఆ మాట మాట్లాడుతున్నారు. సిలువ అంటే మరణం. ఇక్కడ మీరు మాట్లాడినట్లుగా ప్రాణాన్ని పోగొట్టుకోవడం అన్న మాట దగ్గర కూడా చక్కటి విషయాలు ఉన్నాయి. బాధలు, కించపరిచే విషయాలు, విషమ పరీక్షలు అనుభవించేందుకు మనసు కలిగి ఉండటం, యేసును అనుసరించకుండా సిలువ ఎత్తుకుని వెళ్ళటం కష్టతరమైన దుఃఖకరమైన విషయం. ఆయన లేకపోతే ఈ కష్టాలు ఈ త్యాగాలు మనకి ఇబ్బంది పెడతాయి. దాన్ని ఎత్తుకొని ఆయన వెంట వెళ్ళటం విడుదల ఆనందం. అందులో కూడా ఆనందం ఉందట ఈ త్యాగాల్లో. ఆశలను, లోకాన్ని త్యాగం చేసుకోవటం, సన్యాస జీవితం, తపస్సు ఇలాంటివన్నీ మనం ఆయన అనుసరించకపోతే వ్యర్థం. ఇది చాలా బాగుంది. చాలా మంది తపస్సు, సన్యాస జీవితం, వాళ్ళ కూడా కోరికలు చంపుకొని జీవించడం చేస్తారు, కానీ యేసయ్యని వెంబడించరు. ఆయన వెంబడించడం కొరకు ఇవి చేయాలి తప్ప ఆయన లేకుండా మనం ఆరోగ్యం కోసము లేకపోతే పేరు కోసం ఇవి చేసిన ఉపయోగం లేదు అని మాట్లాడతారు. స్వార్థాన్ని చంపుకున్న వారు దేవునితో శాశ్వతంగా జీవిస్తారు, తమ ప్రాణం కాపాడుకుంటారన్న మాట దగ్గర కూడా ఈ మాట చూస్తున్నాం. ఇది చాలా చక్కగా ఉంటుందండి. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుని అన్న మాట దగ్గర క్రీస్తును స్వీకరించిన వారు ఆయన్ను పంపిన తండ్రి అని దేవుణ్ణి స్వీకరించినట్లే. కారణం క్రీస్తు తండ్రితో ఏకంగా ఉన్నాడు. తర్వాత క్రీస్తు శిష్యులను స్వీకరించిన వారు క్రీస్తును స్వీకరించినట్టే, ఎందుకంటే శిష్యులు క్రీస్తుకు ప్రతినిధులు. ఇందాక అందరు కోట్ చేశారు, ఆయన వారితో ఏకంగా ఉన్నాడు. ఇక్కడ పౌలు సందర్భాన్ని మాట్లాడుతున్నారు. పౌల సౌల సౌల ఎలా నన్ను హింసిస్తున్నావు అన్నాడు. వాస్తవానికి సౌలు ప్రభుని హింసించలేదు, సంఘాన్ని హింసించాడు. సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్టే అన్నాడు. మత్తయి 25వ అధ్యాయంలో కూడా వీళ్ళకి చేసావు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. ఇది ఎంత ప్రోత్సాహనిచ్చే మాట. మనం ఆయన ప్రతినిధులు అన్న మాట దగ్గర మనకి చేస్తే ఆయనకు చేసినట్టు అన్నాడు, మనల్ని ఇబ్బంది పెడితే ఆయన ఇబ్బంది పెట్టినట్టు అన్నాడు. అంత భరోసా ఆయన మాట్లాడుతున్నాడు ఈ మాటల్లో, చాలా బాగుంది. రైట్, ఇవి చూసాము. తర్వాత సజీవ వాహనం నుంచి ఈ చాప్టర్ ఓవర్ వ్యూ, అంటే మనం మాట్లాడుకున్న విషయాలు ఓవర్ వ్యూ చూడొచ్చు. 24 నుంచి ముందు చూసేస్తే బెటర్ ఏమో. మనం 24 నుంచి మాట్లాడాం కదా. 24 నుంచి ఏమంటారంటే దేవుని భయం మరియు విశ్వాసం. దేవుడికి భయపడాలి, దేవుడికి మరీ ఎక్కువగా భయపడాలి. విశ్వాసానికి వచ్చే పరీక్షల దగ్గర మనం దేవుణ్ణి వదులుకోకూడదు అన్న మాటలు చూడగలిగాం. తర్వాత దేవుని సంరక్షణ ఉంటుంది. పిచ్చుకలు తల వెంట్రుకలు పట్టించుకున్నాడు, మన పరిచర్లో మనల్ని ఎంత పట్టించుకుంటాడు అన్న మాట కూడా అక్కడ ఉంది. తర్వాత ఓపెన్ గా క్రీస్తును బహిరంగంగా మాట్లాడడం కోసం ఈ మూడు, ఈ పోర్షన్ 24 నుంచి 33 వరకు దేవుని భయం మరియు విశ్వాసం, క్రీస్తు శిష్యుని నిరీక్షణ కొరకు హెడ్డింగ్ గా ఇచ్చారు. 34 నుంచి 42 వరకు శిష్యరికపు వెల, దాని వల్ల మనం ఎంత ఖర్చు ఎంత పెట్టుబడి పెట్టాలో కూడా రాయబడ్డాయి. ఒకటే కుటుంబంలో విభజనలు వస్తాయి, తర్వాత సిలువను మొయ్యాల్సి వస్తుంది, కానీ ప్రతిఫలం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది, బహుమానాలు ఉంటాయి. దాన్ని మన పోర్షన్లో చూస్తున్నాం. గతటి పోర్షన్లో ఇలా రాస్తున్నాడు, అంటే క్రీస్తు శిష్యుడిగా పిలుపు, శిష్యుడికి ఉండాల్సిన నిరీక్షణ రాయబడ్డది. 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, 12 మంది శిష్యుల్ని పరిచర్కి పంపించాడు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో, వెళ్ళితే ఎట్లా సేవ చేయాలో కూడా ఇది లాస్ట్ టైం ఉదయబాబు సీఏ గారు నడిపించారు. ఎట్లా సేవ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అవన్నీ చెప్పాడు. ఈ 15 వచ్చిన వరకు వాళ్ళతో మాట్లాడినట్టుగా ఉన్నా, తర్వాత మాటలు వాళ్ళకే కాదు, ఆ తరం శిష్యులు 12 శిష్యులకే కాదు, భవిష్యత్ తరాల్లో ఉండే శిష్యులందరూ కూడా ఇదే ట్రాక్ లో వెళ్తారు. హింసలు ఎదుర్కొంటారు, సవాళ్ళు ఎదుర్కొంటారు, వెల చెల్లించాల్సి వస్తుంది. శిష్యులకు అంటే మనం యేసుక్రీస్తు ప్రభు మార్గంలోనే వెళ్తాం, యేసుక్రీస్తు ప్రభులాగా జీవితం ఉంటుంది. ఇదేమి పూలపాన్పు కాదు, ఇదేమి సుఖవలయం కాదు, ఇదేమి ఆశీర్వాదాల పాట, ఇది బంగారు పాట కాదు. శిష్యరూపం అనేసరికి ఇలాగే ఉంటుంది. కుటుంబంలో వ్యతిరేకతలు, బయట వ్యతిరేకతలు, ప్రాణం పెట్టే పరిస్థితులు, నిందలు, హింసలు వస్తాయి. అవి శిష్యరూపపు నియమాలుగా ఈ అధ్యాయంలో చూడగలుగుతా ఉన్నాం. సరిపోతుంది అనుకుంటాను మన డిస్కషన్. మనం అప్లికేషన్ తీసేసుకుందాం. రైట్, వరుసగా మీ అప్లికేషన్ మాట్లాడతారా? అందులో కళ్యాణి ప్రసాద్ గారు, మిగతా వాళ్ళు పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ అప్లికేషన్స్ మాట్లాడాలి. మనం కాంటెక్స్ట్ ఒకటి మాట్లాడలేదు. ఒక్క నిమిషమ్మా, థ్యాంక్ యూ సామ్య, నేను కాంటెక్స్ట్ తీసుకోలేదు. గైడెన్స్ అందుకే పెట్టింది. ఒకసారి చూస్తే రెండో రోజు బైబిల్ స్టడీలో సజీవ వాహిని చూసేసాం. కాంటెస్ట్ ఒకటే పెండింగ్ ఉంది, తర్వాత అప్లికేషన్. కాంటెస్ట్ ఎవరైనా మాట్లాడతారా? కాంటెస్ట్ లో భాగంగానే నేను సమ్మరీ మాట్లాడాను, మీరు ఒకసారి కాంటెస్ట్ మీ నోటితో మాట్లాడితే అయిపోతుంది. కాంటెస్ట్ మాట్లాడతారా? సందర్భం మాట్లాడతారా?
ప్రభు యొక్క శిష్యులు తామెందుకు నిరాదరణ పొందాలని ఆశ్చర్యపోయే సందర్భం సార్ ఇది.
నరేష్ మాట్లాడు
సార్. 12 మంది శిష్యులను పంపిస్తూ వాళ్ళకి బోధిస్తున్నటువంటి సందర్భం అని నేను అనుకుంటున్నాను సార్.
శిష్యులను పంపిస్తూ సేవ ఎట్లా ఉంటుందో బోధిస్తున్న సందర్భం బాగుంది నరేష్. సరిపోతుంది, ఇద్దరు కళ్యాణ్ ప్రసాద్ గారు చెప్పింది, తను చెప్పింది. శిష్యులను సేవకు పంపిస్తూ ఆ సేవా నియమాలు, సేవలో ఉన్న పరిస్థితులు నేర్పిస్తున్న సందర్భం అనుకుంటే బాగుంటుంది. అప్లికేషన్స్ మాట్లాడతారా వరుసగా? కళ్యాణ్ ప్రసాద్ గారు మీ అప్లికేషన్ మాట్లాడండి. అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ మీ అప్లికేషన్స్ మాట్లాడితే, మీరు ఏదన్నా రాశారనుకోండి, అది హృదయంలో ఉంటుంది. అప్లికేషన్స్ రాసుకోవాలి, రాసుకుంటే బాగుంటుంది. చాట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టాలి. అప్లికేషన్స్ మాట్లాడండి కళ్యాణ్ ప్రసాద్ గారు.
సార్, మీ యొక్క మత్తయి సువార్త 10:24-42 వరకు నా యొక్క అన్వయింపు ఏమిటి అంటే, నేను యొక్క వాక్య భాగం నుండి నేను నేర్చుకున్నటువంటి ఏమిటంటే, హింసను ధైర్యంగా ఎదుర్కోవాలని. మరి శిష్యులుగా శిష్యుడు ఎలా మరి ఆ యొక్క హింసను ధైర్యంగా ఎదుర్కొన్నాడు, నేను కూడా అలా ధైర్యంగా ఎదుర్కోవాలని నేను అనుకుంటున్నాను సార్. సిలువ మోయడం అంటే ఆయన అనుసరించి మరి నా యొక్క వ్యక్తిగత కోరికలను వదులుకోవాలని.
ఒక మాట, వ్యాఖ్యానం కాదు అప్లికేషన్ అంటే. నేను ఈ రాయబడ్డ మాట కూడా అదే, ఏమి నేర్చుకున్నారు, ఏమి మార్చుకోవాలని అనుకుంటున్నారు అని మాట్లాడతాం. నేను ఈ ప్యాసేజ్ లో ఇది నేర్చుకున్నానండి, ఇది మార్చుకున్నానండి అని మాట్లాడితే సరిపోతుంది అప్లికేషన్ లో.
సరే సార్, సిల్వన్ మోయడం అనేది నా యొక్క కోరికలు వదులుకొని దేవుని అనుసరించాలని నేర్చుకున్నాను సార్.
సిలువ మొయ్యాలి అని నేర్చుకున్నారు, చాలా బాగుంది. ఎజ్రా
సార్. ప్రెజ్రా సార్
సార్, క్రీస్తునందు ఎటువంటి శ్రమలు నాకు ఎదురైనప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టగా దేవుని కొరకు బ్రతకాలనేసి నేను నేర్చుకున్నాను సార్.
శ్రమలలో దేవుని వదిలిపెట్టకూడదని నేర్చుకుంటున్నా, బాగుంది. శ్రీకాంత్,
ఏ పరిస్థితుల్లోనైనా దేవుని విడిచిపెట్టకుండా వెంబడించాలని ఇష్టపడుతున్నాను.
పరిస్థితులు ఏమైనా వెంబడించాలి, బాగుంది అప్లికేషన్. తర్వాత ప్రసన్న. ప్రసన్న
సార్. పైలట్ సార్, విశ్వాసంలో నేను ఆయన పరిచయంలో ఈ లోకంలో జరిగేటువంటి శ్రమలు కానీ కష్టాలు చూసి భయపడకుండా ప్రతి విషయం ఆయన మీద ఆధారపడి జీవించాలని. ఎందుకంటే మన జీవితంలో ఏం జరిగినా ఆయన అనుమతి లేదు జరగదు కాబట్టి ఆయన మీద ఆధారపడాలని నేను తెలుసుకున్నాను సార్. ప్రైలాడ్ సార్,
శ్రమలైనా ఆయన మీద ఆధారపడాలి అని తెలుసుకున్నాం. మీరు ఎందుకంటే అనొద్దండి, ఎందుకంటే అంటే మళ్ళీ వ్యాఖ్యానంలోకి వెళ్తారు. మీరు నేర్చుకున్న నేరుగా చెప్పండి ఎందుకంటే అని మాట్లాడొద్దు. బుగ్గన్
సార్, నా కేవలం ఒకటే అన్వయం
నెట్ ప్రాబ్లం అయిపోతుంది
వాక్యం మొత్తం అన్వయం.
అట్లా కుదరదు కానీ మొత్తంలో టాప్ లో ఉన్న ఆ ఒక్కటి చెప్పు, ఇన్నింట్లో అన్ని అన్వయించుకో. మీరు రాసుకోవడం కోసం ది బెస్ట్ అప్లికేషన్ చెప్పు చాలు మాకు.
అది క్రీస్తు కోసం ప్రాణం పెట్టేంతగా ఆయన వెంబడించాం సార్. కాదు సార్, నాకు ఒక చిన్న సందేహం. ఇప్పుడు ఓవరాల్ గా ఓవరాల్ గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని టీమ్ లో ఏమి అడగరా సార్? అది అట్లా ఏం లేదా?
ఇంకేమైనా ఉంటే అంటే అదే అర్థం, ఓవరాల్ గా ఆయన సాగదీయడానికి టైం అవుతుంది కాబట్టి తొందర పడుతున్నాం. అయినా అడుగు.
స్టార్టింగ్ లోనే సార్, శిష్యుడు యజమానుని కంటే అధికుడు కాడ, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడని ఉంది కదా సార్. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం సందేహం అంటే, యేసుక్రీస్తు వారు దాసుని రూపమే ఎంచుకున్నాడు, తండ్రి అయిన దేవుడు యజమానుడు. ఇప్పుడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు అనేది ఇక్కడ ఏమన్నా అంటే, మీరు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు సమానము అనే విధంగా అంటున్నట్టుగా నాకు అర్థమైంది సార్ కొద్దిగా.
బాగుంది బాగుంది నీ ఆలోచన, తెలివితేటలు చాలా బాగున్నాయి. కాని 12వ పాయింట్ ఆత్మీయ అర్థాలు చెప్పకూడదు అని ఎందుకన్నామంటే, అక్కడ యజమానుడు అంటే తండ్రి, దాసుడు అంటే యేసు ప్రభు అని అక్కడ కాంటెక్స్ట్ లో లేదు. మనం ఆత్మీయ అర్థాలకు వెళ్తే రకరకాలు తీసుకోవచ్చు, అందుకోసం ఆత్మీయ అర్థాల్లోకి వెళ్ళొద్దు. అక్కడ లిటరల్ గా ఉన్నవన్నీ చూసుకుంటూ వచ్చాం. కాంటెక్స్ట్ ఏంటంటే, శిష్యులు దాసులు మనం యజమాని యేసు ప్రభు, హోల్ కాంటెక్స్ట్ అది. మధ్యలో తండ్రి కుమారుడు ఎక్కడిని తీసుకొచ్చేది? అక్కడ లేని దాన్ని. కాంటెక్స్ట్ ఏంటది? ఆయన 12 మందిని పంపిస్తున్నాడు, ఆయన మనకు చెప్తున్నాడు, ఆయన యజమాని మనం దాసుడు, ఆయన దాసుడు తండ్రి యజమాని, అది ఎక్కడిని తీసుకురామంటారు? తెచ్చేది కాదు అది. నరేష్ అప్లికేషన్ చెప్పు
సార్. వందనాలు సార్. సార్ నేను యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా జీవించాలి. నేను శిష్యుడిని అయితే కేవలం ఆయన అంగీకరించి అక్కడ తాగిపోవడం కాదు, కానీ ఎప్పటికీ నా మరణం ఉన్నంత వరకు కూడా ఆయన నిజంగా ఆయన శిష్యుడిగా జీవించాలనేది నేను అన్వయించుకుంటున్నాను సార్.
ఎన్ని కష్టాలున్నా శిష్యుడిగానే జీవించాలనుకుంటున్నా. వేరే మార్గం ఏమైనా ఉందా పోనీ? షార్ట్ కట్లు ఏమైనా ఉన్నాయా
సార్? నాకు అర్థం కాలేదు సార్.
అంటే ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు మాట్లాడుతున్నాడు కాబట్టి, అయినా సరే ఈ కష్టాలన్నింటిని బైపాస్ చేసుకొని జీవించే మార్గం ఏమైనా ఉందని అడుగుతున్నాను. ఇంకా అర్థం కాలేదా? అర్థం చేసుకోవద్దు వదిలి. క్రిస్టోఫర్ అప్లికేషన్ చెప్పు
సార్. ప్రజల సార్, క్రీస్తు కోసము ఏదైనా చేయాలి, చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అనేది నేను అన్వయించుకుంటున్నా. వాస్తవంగా వాళ్ళు చేయాలనే చెప్తారు, కానీ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రతిఫలం ఉంటుందని మనకు దేవుడు చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా చేయాలి సార్. ప్రైజ్ లార్డ్ సార్.
మంచి మాట. మీరు కష్టాలే కాదు బాబు, చివరిలో లాభాలు కూడా ఉన్నాయి కాబట్టి కష్టానికి ప్రతిఫలం ఉంది కాబట్టి కష్టపడతాను అంతేనా, లేకపోతే ప్రతిఫలం కోసం చూస్తా కూర్చుంటావా?
లేదు సార్, కష్టపడతా దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అన్నట్లుగా.
ప్రతిఫలం ఉంది కాబట్టి సంతోషంగా కష్టపడతాను అని అంటాడు. బాగుంది అప్లికేషన్. తర్వాత లవ్ కుమార్.
42వ వచనం ప్రకారం, ఎవరైతే క్రీస్తు కొరకు పనిచేస్తా ఉన్నారో జీవిస్తూ ఉన్నారో వారి కొరకు నాకు తోచినంత సహాయం సార్, అంటే గిన్నెడు చల్లనిచ్చిన చాలు కాబట్టి అంటే నాకు తోచినంత సహాయం చేయాలని, చేయగలిగే స్థితిలో ఉండాలని నా వచనంతో అన్వయించుకుంటున్నాను సార్.
బాగుంది, ఆతిథ్యం ఇవ్వాలి, మంచి అప్లికేషన్. తర్వాత
సుసన్నా. ఇంటి వారే శత్రువులుగా ఉన్నప్పటికీ ఎటువంటి పరిస్థితులైనా ఆయన్నే ప్రేమించాలి, మొదటి స్థానం ఆయనకే ఇవ్వాలనేది నా అప్లికేషన్.
నీకెంత ఆదరణ కలుగుతుంది ఈ మాట జరిగితే, కష్టాలు ఎన్ని ఉన్నా సరే ఆయన వెంబడించాలి. బాగుంది, చక్కగా అప్లికేషన్స్ మాట్లాడారు. ఈ అప్లికేషన్స్ ని బట్టి మీరు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్టు కాకుండా మీరు వాటిని రాసుకోండి, ప్రార్థనలు పెట్టుకోండి, బాగుంటుంది. అలాగే చాట్ బాక్స్ లో కూడా అప్లికేషన్స్ రాశారు మీరు. చాలా మంది అప్లికేషన్స్ రాయడం చాలా అవసరం, అప్లికేషన్స్ రాయడం చాలా అవసరం. మళ్ళీ వాటిలోకి వెళ్ళాలి ఇక మేము. శిష్యుడు విశ్వాసి ఇద్దరు ఒకటేనా, ఇద్దరికి వ్యత్యాసం ఉంటుందా అని అడిగారు. అది ఆల్రెడీ మాట్లాడాం. శిష్యుడు అంటే వెంబడించటం, విశ్వాసి అంటే నమ్మటం. ఇద్దరు ఒకరికి అప్లై అయినా మనం విశ్వాసులుగా కూర్చోకూడదు, శిష్యులుగా వెంబడించాలని కూడా మాట్లాడుకున్నాం. తర్వాత అప్లికేషన్స్ రైట్ శ్రావణి అనుకుంటా, శ్రావణి రాసింది, నా సిలువ మోసుకొని నడవాలి. శామ్యుయేలు సిలువను మోసుకుంటూ అనుదినం సేవ చేయాలి, చేస్తాను అని రాస్తే బాగుంటది. నితీష్ నేను అనే స్వార్థాన్ని వదులుకోవాలని నేర్చుకున్నాను, బాగుంది. హాము టీచర్ గారు, ఐ కాంట్ ఫియర్ ఎనీబడి, ఐ ఫియర్ ఓన్లీ గాడ్, దేవునికి ఎక్కువగా భయపడతాను, బాగుంది. వెంకటేశ్వర్ సత్యసాయి జిల్లా, దేవుని పని చేయడానికి ప్రాణం వదులుకోవడానికైనా నేను సిద్ధం అని తీర్మానం చేసుకున్నాను. అందరికీ ప్రాణాలు వదులుకునే అవకాశం రాదు, కానీ అందరికీ స్వార్థాన్ని వదులుకునే అవకాశం వస్తుంది, అది అందరం చేయగలుగుతాం. కాబట్టి ప్రాణం వదులుకునే అవకాశం అందరికి రావచ్చు, వస్తే చూద్దాం, కానీ స్వార్థం వదులుకునే అవకాశం అందరికీ ఉంది, అది ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణి సత్యం, నీతి కొరకు ఎన్ని శ్రమలైనా ఎదుర్కొంటాను, బాగుంది. రాజా రమేష్ క్రీస్తు రాయబారుల బసకు ఆతిథ్యం ఇచ్చేదిగా నా ఇల్లు యోగ్యమైన గృహంగా ఉండాలనుకుంటున్నాను, బాగున్నాయి మీ అప్లికేషన్ చక్కగా ఉన్నాయి. ఏసయ్య శిష్యుడిగా జీవించాలనుకుంటున్నాను, స్వరూప ఒడి యొక్క ప్రకాశ్ కాకినాడ, ఈ లోకం అంటేనే శ్రమలు కష్టాలు, వ్యాఖ్యానం కాదు అప్లికేషన్ మాట్లాడాలి. పద్మ సుధాకర్, నేను నా సొంత కోరికలు సౌకర్యాలు మరియు వ్యక్తిగత సంబంధాల కంటే యేసు ప్రభు ఎక్కువగా ప్రేమించడం అంటే మనం ఆయన కొరకు త్యాగాలు చేయడం సిద్ధంగా ఉండాలని నేర్చుకున్నాను, బాగుంది. ఫలము నేను కూడా పొందుకోవాలి, ఫలం పొందుకోవాలని కష్టపడాలి మరి. సూర్య, తర్వాత నేను అయినా సిలువ ఎత్తుకొని ప్రతిదినం ఆయన సిలువ ఎత్తుకొని ప్రతిదిన ప్రకటిస్తాను, అనురాధ, బాగుంది. ఆయనకు శిష్యు నిజమైన శిష్యుడిగా ఉంటాను, ప్రదీప్ వరంగల్, బాగుంది. బంధువుల శోధన ఉన్న వాక్యాన్ని పాటిస్తాను, జయరాం. బాగుంది, అప్లికేషన్స్ బాగున్నాయి, మీకు మొత్తానికి అర్థమైంది. చాలు, ప్రార్థన చేద్దాం. స్టడీకి మించి ఒక్కరు సమయం తీసుకొని రెండు రోజులు బైబిల్ స్టడీలో శిష్యత్వం కొరకు నేర్పించిన విషయాలు చూద్దాం. అప్లికేషన్ తీసుకున్న వారిలో ఈ మాటలు ఫలించాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ పోర్షన్ మీద మళ్ళా సోమవారం మంగళవారం జిల్లాల్లో జరిగే బైబిల్ స్టడీ వాళ్ళకు కూడా తీవ్రంగా ఉండాలని క్లుప్తంగా ప్రార్థన చేసి, ఇక్కడ శ్రీకాంత్ ప్రార్థన చేస్తాడు, తను ఎలా ప్రారంభ ప్రార్థించలేదు కాబట్టి మనం ముగించుకుందాం.
సార్, వందనాలు సార్,
తీసుకుందాం,
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నేను మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి, దాంట్లోండి మేము ప్రభా ఎక్కడ డీవియేట్ కాకుండా గ్రహించడానికి ప్రభా నాయన మీరు మాకు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. ఇక్కడ గలిబిలి చేసే ఆర్ప మా మీద ఏలుబడి చేయకుండా ప్రభా అయా మీ కృప మా మీద ఉంచారు, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా నాయన శిష్యుల్ని ఏ విధంగా అయితే నాయన అయా మీరు సిద్ధపరిచి పంపించారో నాయన ఆ విధంగానే మమ్మల్ని కూడా ప్రభా మీరు లోకంలోనికి ప్రభా నాయన అనేక మంది మధ్యకి ప్రభా అయా మమ్మల్ని ఏర్పరచబడిన వారుగా ప్రభా నాయన మీరు ఎన్నుకున్న వారుగా ప్రభా మేము నాయన అయా మేము లోకంలోనికి వెళ్తుండగా అయా ఏ విధంగా అయా మేము ఉండాలో మాకు ఆయన చక్కటి ఈ వాక్య భాగం ద్వారా బయలుపరిచారు. మాకు కలిగిన ప్రతి ఒక్క నాయన తండ్రి మీరు ఇచ్చిన అయా ప్రతి విధమైన ప్రభా నాయన అధికారం, ప్రతి విధమైన ప్రభా ఆత్మ వరాలన్నీ కూడా ప్రభా మీ సువార్త ప్రకటించడానికి వాటిని ప్రభా నాయన నీ మహిమ కొరకైనా మేము వాడడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయా తండ్రి ఆయా తోడేళ్ల మధ్యకు వెళ్తున్నామని గ్రహించి ప్రభా యుక్తి కలిగిన వారంగా ప్రభా నాయన మా యొక్క పరిచర్యను మేము నాయన చేయడానికి నాయన, అటు ఉద్యోగంలోను ఇటు నాయన లోకంలోను అన్ని చోట్ల ప్రభ జ్ఞానము వివేకము కలిగి ప్రభ మేము ప్రవర్తించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ. అయా తండ్రి లోకస్తులకు మేము బయలుపడకుండా ప్రభ నాయన ఆత్మను శరీరాన్ని రెండు నరకానికి పంపగల శక్తి కలిగిన దేవుడు నీవని ప్రభ. అయా మేము ఎరిగి భయపడి నాయన భయభక్తులతో ప్రభా నాయన మేము చేస్తున్న పరిచర్యను కొనసాగించడానికి మమ్మల్ని ఇంకా ఎక్కువ సిద్ధపరచడానికి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ. నాయన తండ్రి తల వెంట్రుకలు సైతం లెక్కింపగలిగిన శక్తి కలిగిన దేవుడు కదా, నువ్వు మమ్మల్ని విడిచిపెడతావని మేము ఏమాత్రం ప్రభా నాయన మేము నమ్ము నాయన మమ్మల్ని అయా మీరు అయా నడిపిస్తారని నమ్ముతున్నాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. ఏ శోధనైనా ఏ వేదనైనా ప్రభా తండ్రి నాయన మేము లెక్క చేయక ప్రభా నాయన మిమ్మల్ని వెంబడించే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో రకరకాల ఆయా ఆలోచనలతో నాయన రకరకాల సందేహాలతో ప్రభా ఆయా క్రైస్తవ్యం ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో ఆయా తల్లి పరిచర్య ద్వారా ఈ స్టడీస్ ద్వారా ప్రభా మాకు ఒక గురిని గమ్యాన్ని మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని ఇంకా బలపరచండి ప్రభా, మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. నాయన అందరూ ప్రకటించేవారు కాదు, అందరూ పనిచేసేవారు కాదు నాయన, ప్రతి ఒక్కరికి ప్రభా నాయన వారి వారి తండ్రి నాయన పని చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక ప్రభా మేము ప్రతిఫలాన్ని మాత్రమే ఆశించడం కాదు గాని ఆయా ప్రతిఫలాన్ని ఆయా తండ్రి నాయన అనేక మందికి నాయన పనిచేవారంగా మేము ఉండటానికి సహాయం ఇచ్చేమని ప్రార్థిస్తూ మరొకసారి నాయన ఈ టీం అందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి. ఎవరైతే వారి యొక్క అన్వయింపును నాయన వారు తీసుకున్నారో వాటిని స్థిరపరచమని టీం ఒక్కళ్లే కాదు ప్రభా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ప్రభా ఈ వాక్యాన్ని అన్వయించుకొని వారి యొక్క తండ్రి ఏమైతే నిబంధనలు తీసుకున్నారో ప్రభా వాటి అందు వారిని స్థిరపరచమని ప్రార్థిస్తూ ఆయన నడిపించిన మహేష్ గారిని బట్టి టీంను బట్టి మరొకసారి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందారని ఆశిస్తూ చిన్న ప్రార్థనను మా ప్రభుని ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామలు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు సార్.
ఆమేన్. ప్రార్థన చేసిన సోదరు కొందనాలు తిరిగి సాగు.